the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం March 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. ప్రతి వారం మేము కరెంట్ అఫైర్స్ గురించి విశ్లేషిస్తాము, సమకాలీన విశ్లేషణ. ఇవి భారతదేశంలో సంబంధించినటువంటి సమకాలీన అంశాలు. ఒక్కోసారి అమెరికా, ఒక్కొక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైనా అంటే రాజకీయ, భౌగోళిక, ఎనీ కరెంట్ అఫైర్, దాని గురించి మాట్లాడతాం. రమణ గారు అండ్ నేను, మేమిద్దరము డీసీ వాస్తవ్యులం. సో గత ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 సంవత్సరం నుంచి చేస్తున్నాము షో. ఈ షో రికార్డింగ్ వచ్చేసేసి March 10, 2019. రమణ గారు ఉన్నారా?
ఉన్నానండి. నమస్కారం.
నమస్కారం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. సో ఈరోజు శ్రోతలకి మనము ఈ షోలో ఏమేమి ఉన్నాయి ఒక మాట చెప్దాము. అంటే టాపిక్స్ దేని గురించి మనం విశ్లేషిస్తున్నామన్నది. పోస్ట్ ఎయిర్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత, మొన్న పాకిస్తాన్పై వెళ్ళి వచ్చిన ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత చాలా గందరగోళాలు జరిగాయి. మన పైలట్ ఎవరైతే అభినందన్ గారిని తీసుకెళ్ళటము, వాళ్ళు మళ్ళీ తర్వాత మనకు అప్పచెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పోస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత జరిగింది, అంటే మీరు అసలు వీటిని సక్సెస్ అంటారా? తర్వాత మనం వాళ్ళ F-16 నిజంగా కొట్టామా? తర్వాత ఇమ్రాన్ ఖాన్, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంటే డీఎస్కలేట్ చేశాడు, ఆయన నిజంగా చేశాడా అవుతుంది ఏదైనా అన్నది. అట్లాగే ఈరోజు ముఖ్యంగా పెద్ద వార్త, ఎలక్షన్ రిజల్ట్, ఐ మీన్ ఎలక్షన్ ప్రకటించారు డేట్లు 2019 ఎన్నికలవి, దాని గురించి మాట్లాడదాం. సో ఇది అండి ఈ షోలో టాపిక్స్. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, మీకు గతంలో మీరు ఇంతకుముందు మనము లాస్ట్ వీక్ చేసినటువంటి రికార్డింగ్లో ఈ వెళ్ళి కొట్టడం అన్నది ఏదైతే ఉందో, ఇది ఒక అంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఇప్పుడు ఈయన మొదలుపెట్టాడు, ఇదొక కొత్త తరహా స్ట్రాటజీకి స్వీకారం చుట్టాడు ఇతను మోడీ అని చెప్పారు.
అవును.
అంటే ఇట్స్ ఏ న్యూ ప్రెసిడెన్స్, ఇక్కడ నుంచి ఇంకా ఉంటుంది ఇట్లా. ఇప్పుడు రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినా కూడా ఇలాంటి సంఘటన జరిగితే ఎందుకులే మనం కొట్టొద్దు వాళ్ళని వెళ్ళి అని అన్నప్పుడు, ఆర్మీ వాళ్ళు కానీ లేకపోతే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, లేదండి గతంలో మోడీ గారు వేసేద్దామన్నారు ఇప్పుడు వేయొచ్చు అని, ఏ ప్రభుత్వాన్నైనా కూడా కొంచెము ఒత్తిడి చేసేలాగా ఉంది అని మీరు చెప్పారు.
అవును.
ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఐ థాట్ లైక్ యూనో దట్ ఈస్ ఎ గుడ్, నిజంగానే గుడ్ దిస్ థింగ్ అది. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు రకరకాలుగా అంటున్నారు దాని మీద, ఇది సక్సెస్ అయిందా, నిజంగా బాంబులు వేసారా, ఉత్తుతుదేనా అని. సో ఓవరాల్గా ఇది సక్సెస్ అయిందా లేకపోతే ఊరికే టైం పాస్ అయింది?
సక్సెస్ బాగా అయింది.
ఎట్లా, ఏ రకంగా?
ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, ఎయిర్ స్ట్రైక్స్లో చాలా మంది చనిపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ ఎన్నాళ్ళైనా డినై చేస్తూ ఉంటుంది, అది కూడా అందరికీ ముందే తెలుసు పాకిస్తాన్ ఏది జరగలేదనే అంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క హిస్టరీనే అంత, వాళ్ళు 1971లో కూడా మేము అసలు ఓడిపోలేదు అన్నారు, 1965 వార్ గెలిచేసామని చెప్పారు ఓకే ఇండియా మీద. కార్గిల్ వార్లో ఏం చెప్పారంటే, కార్గిల్ వార్లో అసలు వాళ్ళ క్యాజువల్టీ ఫిగర్ మీరు ఎక్కడైనా వెతికి చూపించండి, మీకు ఎక్కడా దొరకదు. కానీ నార్థర్న్ లైట్ ఇన్ఫాంట్రీ అని వాళ్ళది ఒక
డివిజన్ ఉంది, నార్థర్న్
లైట్, మొత్తం ఎగిరిపోయింది, మొత్తం ఎగిరిపోయింది అప్పుడు అన్నమాట కార్గిల్ వార్లో. ఓకే, వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంట్రీ ఒక ఫేక్ నేషన్ అన్నమాట. ఫేక్ అంటే ఎలా ఫేక్ అంటే, వాళ్ళు ఇట్స్ ఎ రెంటియర్ నేషన్ అంటారు. ఎవరికైతే ఒక చిన్న వాళ్ళల్లో ఒక ఎలైట్ క్లాసెస్ ఉన్నాయి, ఎలైట్ అంటే వాళ్ళ ఆర్మీ బేసిక్గా అదే, వాళ్ళందరూ ఆ కంట్రీ ఓనర్స్ అన్నమాట. కంట్రీ అనే ఆ దేశానికి ఒక జనాభా, ఆ జనాభా ఇది నా దేశం అని చెప్పుకుని ఓన్ చేసుకునే టైప్ కంట్రీ కాదు అది.
ఓకే
అన్నమాట, మీరు ఒక టిపికల్ దేశం టైప్ కాదు ఇది అన్నమాట. జనాభా ఉన్నారు కానీ ఆ జనాభా అంతా ఏంటంటే దే ఆర్ జస్ట్ సర్వెంట్స్ టు ది ఎలైట్. అక్కడ ఈ ఎలైట్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈ జన మరి అన్ని అన్ని కోట్ల జనాభాని ఎలా ఉంది, రివోల్ట్ అయితే ఏమవుతుంది, రివోల్ట్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి కొన్ని టర్మ్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళకిను వాళ్ళకి మధ్య సంజోతా ఏంటంటే అల్లా ఆల్వేస్ అమెరికా ఇండియాని కొట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి, కాశ్మీర్ ఇలాంటివి అనమాట. ఈ సెంటిమెంట్స్ మీద వాళ్ళు బతుకుతూ ఉంటారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను దీని గురించి మీకు విపులంగా అనమాట. సో ఆ పద్ధతిలో ఏంటంటే ఓడిపోయింది అనే కాన్సెప్ట్ కనుక ఏమాత్రం ప్రజలలో ప్రబలినా అసలు ఆ దేశం ముక్కలు చెక్కలైపోతుంది. అది ముక్కలు చెక్కలు అవటం వాళ్ళకే కాకుండా ప్రపంచంలో అనేక పవర్స్కి కూడా ఇష్టం లేదు అలా అవటం. అందుకని ఏంటంటే వాళ్ళు ఏదైనా చెప్తే ఆ సరే 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 అని ఉంచేస్తూ ఉంటారు ప్రపంచం అంతా. సో ఇవన్నీ ఏంటంటే తర్వాత బయటపడతాయి. మీకు తెలుసు, మన భారతవాసులందరికీ తెలుసు, 1971 వార్ ఎవరు గెలిచారు, బంగ్లాదేశ్ ఫార్మ్ అయిందా లేదా, సంతకం పెట్టారు నియాజీతో కలిసి, ఆ ఫోటోలు ఉంటాయి. కానీ వాళ్ళ దేశంలో వాళ్ళు చాలా రోజుల వరకు నమ్మలేదు వాళ్ళు ఓడిపోయారనేది. బంగ్లాదేశ్ ఎందుకు ఫార్మ్ అయిందంటే బంగ్లాదేశ్ వాళ్ళు రివోల్ట్ చేసినందుకు ఫార్మ్ అయింది అనుకుంటారు, తప్పితే ఇండియా కొడితే ఫార్మ్ అయింది అని అనుకోరు వాళ్ళు. సో ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోవాలి మీరు. న్యూస్ ఎప్పుడైనా వాళ్ళవి కానీ, వాళ్ళ న్యూస్ని వెస్ట్రన్ ప్రెస్ ప్రాపగేట్ చేసేటప్పుడు కానీ అవన్నిటికీ అనమాట ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. అది కొట్టడం జరిగింది, చాలా క్యాజువల్టీస్ జరిగాయి, 3 చోట్ల కొట్టారు మొత్తం అనమాట. డీప్ ఇన్సైడ్ పిఓకే, డీప్ ఇన్సైడ్ బియాండ్ పిఓకే బాలాకోట్లో అవి శాటిలైట్ ఇమేజెస్ వస్తాయి ఏదో ఒక రోజు బయటికి అట్ రైట్ టైంలో. ఇప్పుడు ప్రస్తుతం అందులో కొంచెం సీక్రసీ ఉంది ఇండియాకి, ఆపరేషనల్ సీక్రసీ కోసం అని చెప్పి బయటపెట్టట్లేదు. అవన్నీ తేలిపోతాయి, తేలిన తర్వాత బయటపెడతారు, ఇవన్నీ బయటపడతాయి, మీరు ప్రజలంతా నిశ్చింతంగా ఉండొచ్చు. ఈ పాకిస్తాన్ వాళ్ళ న్యూస్ని విని మన వాళ్ళు, మన భారతదేశ ఎయిర్ ఫోర్స్ చెప్పిన మాట వినకుండా ఏదేదో పిచ్చి పిచ్చి న్యూస్ పేపర్లు లేకపోతే పిచ్చి పిచ్చి పాకిస్తాన్ వాళ్ళు చెప్పే మాటలు విని నిజముందేమో, ఈ అవమాన అది మనకే అవమానం చేసుకోవటం అలా అనుకోవటం అనేది వాళ్ళ.
అంటే ఏ రకంగా సక్సెస్ అది? మీరు ఇంతకుముందు షోలో అన్నారు ఏంటంటే కొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళని, వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము, వాళ్ళ వీధిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము అన్నదే చాలు. అది ఒక్కటే మనకి
అసలు యాక్చువల్లీ అది ఒక్కటే చాలు నిజంగా. అయితే స్ట్రాటజీ వైజ్ నేను లాస్ట్ టైం చాలా విపులీకరంగా చెప్పాను, బకాసురుడి మోడల్ కూడా తీసుకుని చెప్పాను మీకు అనమాట. సో ఆ మోడల్స్ అన్నీ దాటిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఫేజ్ మారిపోయింది. ఇది వరకు 1971 నుంచి 1990s లేకపోతే ఈవెన్ రీసెంట్ ముంబై బ్లాస్ట్ వరకు కూడా ఏంటంటే ఒక అట్రిషన్ రేట్ మీద రన్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉండి మన ఇండియాని తిరిగి కొట్టనివ్వకుండా చేశారు ఇన్నాళ్ళు అన్నమాట. ఇండియా చిన్నగా చెప్పాలంటే, అతి తక్కువ ఈజీగా చెప్పాలంటే, మరీ డీటెయిల్స్లోకి వెళ్లకుండా నువ్వేం చేసుకుంటే అది చేసుకో, మీరేం చేసుకుంటే అది చేసుకోండి అని అమెరికా చైనా వాళ్ళందరికీ చెప్పి నేను మటు కొడుతున్నాను, కావాలంటే మీరు ట్రాక్ చేసుకోండి, మీరు ఒకవేళ న్యూక్లియర్ బాంబులు వాళ్ళతో వేయించాలనుకుంటున్నారా చేసుకోండి, నేను మటు కొట్టి తీరతాను అంతే అని చెప్పి కొట్టేసి వచ్చింది ఇండియా. సక్సెస్ఫుల్గా కొట్టింది. ఎవరికైతే టెక్నికల్ మిలిటరీ నాలెడ్జ్ ఉందో వాళ్ళకి తెలుసు ఎంత సక్సెస్ఫుల్ హిట్ అనేది ఇది అన్నమాట. చాలామందికి నమ్మరు ఇది, కానీ కొన్ని వార్తల ప్రకారం ఏంటంటే వాళ్ళ దేశంలో ఉండే స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్, 2 రకాలు ఉంటాయి న్యూక్లియర్ వెపన్స్లో, స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ని అక్కడి నుంచి సౌదీ అరేబియాకి మూవ్ చేయటం అయిపోయింది. అంటే వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ సిటీని కొట్టగలిగేంత న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇక లేవు పాకిస్తాన్.
ఎందుకు మూవ్ చేశారు సౌదీ అరేబియాకి?
అది ఎందుకు మూవ్ చేశారంటే ఇప్పుడు అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇండియా కొట్టింది, ఆ కొట్టిన యొక్క క్రేటర్స్ ఎలాంటి బాంబులతో కొట్టింది, ఎలా లోపలికి వచ్చి కొట్టింది అనేది విపులీకరంగా అనలైజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ పిచ్చి న్యూస్ పేపర్లను పిచ్చి వాగుడు వాగుతూ ఈ సోషల్ మీడియాలో అన్నీ చూసుకునే వాళ్ళు తక్కువ. అసలు వాళ్ళకి తెలుసు అంటే ఏంటంటే మనం కొట్టింది, మనకున్న క్యాపబిలిటీస్ కూడా అందరికీ తెలుసు అన్నమాట. వీళ్ళు చివరికి ఏం చేస్తారంటే అక్కడుండే న్యూక్లియర్ వెపన్స్ని, ఆ న్యూక్లియర్ వెపన్ స్టోరేజ్ యూనిట్స్ని ఇదే టైప్లో కొట్టేయగలరు. ఆ కొట్టడానికి మొత్తం కలిపి వాళ్ళకి అన్నిటినీ కలిపి కొట్టడానికి కూడా ఇండియాకి మొత్తం కలిపి 30 నిమిషాలకి 1 అవర్ లోపల కొట్టేయగలదు అని వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో వాళ్ళకి తెలుసు
అనమాట. అందుకని తీసుకొని వెళ్ళిపోయారు.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెపన్స్ ఏవి పాకిస్తాన్ కాదు, అది ఒక పెద్ద హిస్టరీ. నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, మన ఇండియాని చెక్మేట్ చేయడం కోసం అని చెప్పి కొంతమంది పవర్స్ ఈ పాకిస్తాన్ని వాడుతూ వచ్చారు. ఆ వాడుతూ వస్తూ బెదిరించడం కోసం అని చెప్పి ఆ లైన్గా అక్కడ ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళవే అక్కడ పెట్టి ఇదిగో నువ్వు కొట్టేవనుకో ఇవి వేయిచేస్తాం వాడితోటి అని చెప్పి బెదిరించి అలా ఉంచారు. ఇండియాకి
అవి టాక్టికల్,
అవి టాక్టికల్ కాదు, అవి స్ట్రాటజిక్. టాక్టికల్ అంత ఉండదు,
టాక్టికల్ లోకల్ వి. అక్కడ ఒక
ఏవి వాళ్ళ మొహం, వాళ్ళు పిన్నీస్ కూడా తయారు చేయలేరు, లోకల్గా కూడా వాళ్ళు ఏం తయారు చేయలేరు, వాళ్ళకి అంత లేదు. అవన్నీ ఊరికే వాళ్ళని పెంచి పోషిస్తున్నారు, ఓ పొగిడి పొగిడి చంపేస్తున్నారు వాళ్ళంతా. అంత ఫేక్, నేను ఫస్ట్ చెప్పాను మీకు, ఆ దేశమే ఒక ఫేక్ దేశం. అది వాళ్ళకి అంత క్యాపబిలిటీస్ ఏమీ లేవు ఆ కంట్రీలో. వాళ్ళు తిండి తింటానికి కూడా లేని రోజు వచ్చేస్తుంది. వాళ్ళంతా ఫోకస్ అంతా ఇండియా మీద యుద్ధం అని పెట్టుకుని ఇలా తయారు చేసి పెట్టుకున్నారు దేశాన్ని. ఎంత సర్వనాశనం చేసుకోవాలో అంత సర్వనాశనం చేసేసుకున్నారు. వెనక్కి తిరిగి చూడటానికి కూడా అవకాశం లేనంత సర్వనాశనం చేసుకున్నారు వాళ్ళు సోషల్గా వాళ్ళ దేశాన్ని. సో అదంతా ఒకరోజు మాట్లాడుకోవచ్చు మనం వేరే టాపిక్.
ఓవరాల్ గా ఏంటంటే మనము ఖచ్చితంగా ఇది
నేను మీకు ఒక ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ అంటే అనాలజీ అనమాట.
ఇప్పుడు
మీరు మీరు చిన్నప్పుడు మీరు 2వ తరగతిలో ఉంటారు ఉన్నారనుకోండి, మీ అన్నయ్య ఏమో 7వ తరగతిలో ఉన్నాడు అనుకోండి. ఆబ్వియస్లీ మీరు 2వ తరగతిలో అంటే మీరు చిన్నగా ఉంటారు సైజ్ వైజ్ కానీ మీ ఇది. ఆ 2వ తరగతిలో ఉండే పిల్లల్లో కూడా మీరు అందరిలో అర్భకుడు అనుకోండి, మీరు చాలా సన్నగా పొట్టిగా అర్భకుడు అనుకోండి. మీరు మీ అన్నయ్య 7వ తరగతి, 2వ తరగతిలో ఉండే వాళ్ళందరికంటే కూడా కొంచెం పొడుగ్గా పెద్దగా కొంచెం కండలతో ఉంటాడు,
రైట్?
మీరు కొట్లాడేటప్పుడు మీకేంటంటే మీ వేరే వాళ్ళ మీద గెలవాలని కోరికగా ఉంది, ఒకళ్ళతో ఒకళ్ళు ముష్టా యుద్ధం
చేసుకుంటున్నమాట.
సో కానీ మీరు ఎవరిని కొట్టి గెలవలేరు మీ 2వ తరగతిలో ఉండే మీ వేరే క్లాస్మేట్స్ తోటి కూడా అనమాట. ఇది టిపికల్గా స్కూళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. మీరేం చేస్తారంటే మీ అన్నయ్య దగ్గరికి, అన్నయ్య నన్ను వాడు కొడుతున్నాడు అంటారు.
అప్పుడు అన్నయ్య అంటారు,
అన్నయ్య ఏం చేస్తాడు, నేను చూస్తాను ఆగ్రా అంటాడు. కానీ మీ అన్నయ్య ఏం చేస్తాడు, వచ్చి ఆ పిల్లల్ని కొట్టడు. మీ అన్నయ్య చూడగానే ఆ పిల్లలకి భయంగా ఉంటుంది,
భయపడిపోయి
బాను ఇప్పుడు కొట్టరా ఏం చేస్తారా చూస్తానంటారు. మీరు మీరు అట్లానే నుంచుని ఉంటారు,
మీరు వెళ్ళి
వాడిని ఒక 2 గుద్దులు, వీడిని ఒక 2 గుద్దులు గుద్దుతారు. మీరు కొట్టలేని వాడిని మీరు కొడతారు, ఎందుకు, పక్కన మీ అన్నయ్య బలం చూసుకుని. సో ఇప్పుడు ఆ పిల్లలందరూ ఏం చేస్తారు, ఇలా కాదు వీళ్ళ అన్నయ్య సంగతి కూడా చూడాలి, వీళ్ళ అన్నయ్య ఉన్నా సరే వాడిని కొడదాం ఏం చేస్తారో చూద్దాం అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు, సరే వాళ్ళ అన్నయ్య తర్వాత మనకి కొడతాడు, సరే ఈ లోపు నేను వెనకాల పెట్టుకుని ఒక బండరాయి తీసుకుని ఈ భానుగాడి మొహం పగలగొట్టేశాను అనుకో, ముక్కు మొహం చెదిరివి లేకుండా. ఫస్ట్ వాళ్ళన్నయ్య ఏం చేస్తాడు, భానుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వేరే పనులు చేసుకోవడానికి కష్టపడాల్సింది, తప్పితే నన్ను తిరిగి కొట్టాలనుకోడు కదా,
అనుకోడు.
పాకిస్తాన్ ప్లేస్ లో భానుని పెట్టండి, భాను ప్లేస్ లో పాకిస్తాన్ పెట్టండి, వాళ్ళ అన్నయ్య ప్లేస్ లో ఈ అమెరికా, సౌదీ అరేబియా, అమెరికాని పెట్టండి, చైనా వీళ్ళని పెట్టండి అనమాట. ఆ కొట్టేవాడు బండరాయి తీసుకుని మొహం పాలు కొట్టాలి అని స్ట్రాటజీ చేసిన వాడి ప్లేస్ లో ఇండియాని పెట్టండి.
ఓకే, నౌ ఐ అండర్స్టాండ్. సో ఒక్కసారి తిరగబడి వాళ్ళని కొడితే వాళ్ళకైన డ్యామేజ్ని కాపాడడానికి ఈ పాకిస్తాన్ పెద్దన్నలు ఆ వెనక నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు
అది. సో ఇప్పుడు
బిజీగా ఉంటారు కానీ ఇంకా నెక్స్ట్ కూడా
అదే. ఈ భాను అనేవాడు తెలివి గలవాడు అనుకో, వాడు బండరాళ్ళతో కొడితే లేనిపోని గోడ ఎందుకు లేరా నాన్న అని చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోవచ్చు భాను వాళ్ళ అన్నయ్య భానుని మొహం పగల కొట్టించుకోకుండా.
సో
వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ ఏం చేశారంటే ఇండియా మొహం పాల్గొట్టింది ఆల్రెడీ, స్ట్రైక్ వేసి చూపించింది నేను మొహం పాల్గొడతాను అని.
వెదర్ ఆ స్ట్రైక్ నిజంగా ఎన్ని పాల్గొట్టిందా, ఎన్ని ఎన్ని బిల్డింగ్లు లేచిపోయా, ఎంతమంది చచ్చిపోయారా, ఇవన్నీ కాదు అక్కడ.
అవన్నీ సెకండరీ, అవన్నీ అవన్నీ ఇవన్నీ పల్ప్ ఫిక్షన్ పిచ్చోళ్ళ కోసం. అవన్నీ మీడియాలో చదువుకునే వాళ్ళకి, టీవీ తిక్క 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 టీవీ ఛానల్స్ కి, ఈ పిచ్చి ముండా కొడుకులందరికి, అవన్నీ
సారీ. ఓకే, పనికిమాలిన బ్యాచ్ అన్నమాట,
పనికిమాలిన మోక కథ అంతా. సారీ ఫర్ ద బ్యాడ్ లాంగ్వేజ్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.
వండర్ఫుల్. సో ఈ దిస్ ఎయిర్ స్ట్రైక్స్ ఆర్ ఎ సక్సెస్. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, ఐ థింక్ ఇట్ వెంట్ ఫర్దర్. నెక్స్ట్ మనము F-16s ని నిజంగానే వాళ్ళ దాన్ని వేసామా, తర్వాత ఇమ్రాన్ ఖాన్ గారి గెస్చర్, ఆయన చేసినటువంటి మంచి శాంతియుత చర్య నిజంగానే చేసింది అన్నది, దాని గురించి మాట్లాడదాం. బ్రేక్ తీసుకొని వద్దాం. శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, March 10, 2019 రికార్డింగ్. ఇది పోస్ట్ మన ఏమంటారు అది, సర్జికల్ స్ట్రైక్స్ 2 అంటున్నారు ఇప్పుడు దీన్ని. దానిపైన విశ్లేషణ ఈ షోలో, తర్వాత ఎన్నికల డేట్లు కూడా వచ్చాయి, వాటి గురించి మాట్లాడతాం. బ్రేక్ తర్వాత కలుద్దాం.
హాయ్, నేను మీ సింగర్ సింహ, మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, March 10, 2019 రికార్డింగ్. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. రమణ గారు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చాము. ఈ షోలో సర్జికల్ స్ట్రైక్స్ 2 గురించి మనం మాట్లాడుతున్నాము. ఫస్ట్ పాయింట్, అసలు ఇది సక్సెసా కాదా అన్న దాని మీద మీరు ఘాటుగా చాలా చాలా కాళిదాసు లెవెల్లో ఉపమాన అలంకారాలను పెట్టి చెప్పారు కన్సిడర్ సక్సెస్ అన్నది. దీంట్లో వెళ్ళి కొట్టడం అన్నది, వెదర్ అక్కడ 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా వాడు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కాస్త రచ్చ చేసిపోయాడంటే మనం గాజులు దొట్టుకుని కూర్చున్నట్టే. ఈ పిచ్చి ముగ్గకి అట్లా భారతదేశంలో ఉన్నారు. సో నెక్స్ట్ దీంట్లో ఇది 2 పార్ట్స్ దీని గురించి. తర్వాత ప్రశ్న, మన పైలట్ అభినందన్ గారు పాపం ఆయన MiG-21 F-16 పైన యుద్ధం చేశాడు, దానిపై ఒక మిసైల్ కూడా వదిలేసేసి తర్వాత ఆయనకి ఇంజన్లో ప్రాబ్లం వచ్చి ఎజెక్ట్ అయ్యి కింద పడిపోతే పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవటము, తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూయార్క్ టైమ్స్ నుంచి మొదలు పెడితే అందరు కూడా ఓ వీళ్ళది ఇండియాది ఏదో ఓల్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ప్లేన్లను చేస్తున్నారు అనింది. కానీ మన పైలట్ అంత పాత బండి వేసుకుని F-16 కొట్టాడు అన్న దాని గురించి ఎవరు మాట్లాడలే. అసలు అది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, డిడ్ వి రియల్లీ గెట్ ఇట్?
ఇప్పటి వరకు హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ వాళ్ళు చెప్పినవి వాళ్ళు రాసినవి అబద్ధం అవ్వటం కానీ ఎప్పుడు అవ్వలేదు. వాళ్ళకున్న క్రెడిబిలిటీ అది అనమాట. ఓకే, నేనేదో ఇండియా ఫేవరెట్ లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటి ఫేవరెట్ కింద చెప్పట్లేదు. కావాలంటే మీరు హిస్టరీ అందరూ ఒకసారి వెళ్ళి హిస్టరీ చదువుకోండి అనమాట. అబద్ధాలు చెప్పి మేము కొట్టకుండా కొట్టామంటారు, కొట్టకపోతే కొట్టలేదంటారు, దాని గురించి కూడా ఎవరు ఎత్తారు అనమాట. సో F-16 కొట్టిన మాట నిజం. ఓకే,
ఓకే,
ఎందుకంటే ఆ F-16లో ఉన్న పైలట్లని ఇప్పటి వరకు వీడియో కానీ లేకపోతే ఏ వాళ్ళ సోకాల్డ్ మీడియాలో వచ్చి ఇప్పుడు మాట్లాడటం లాంటివి ఏం జరగలేదు. ఓకే, ఆ ఏ F-16 అయితే కూలిందో బై ద వే. ఇంకోటి, ఇది ఓల్డ్ ప్లేను యా ఓల్డ్ ప్లేను, అది సెకండ్ జనరేషన్ ప్లేను. F-16 ఇది 4th జనరేషన్ ప్లేన్, అందరికీ తెలుసు అది. కానీ F-16లో ఉండేది AMRAAM అని ఒక మిజైల్ ఉంటుంది, చాలా సోఫిస్టికేటెడ్ మిజైల్ అది. అమెరికన్స్ అవును, F-16 ఇది అమెరికన్ కాబట్టి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఈ ప్యాకేజెస్ అన్ని ఎలా ఉంటాయంటే, వాటిని మన వేరే వాటిని తీసుకొచ్చి వేరే దాంట్లో పెట్టి కొట్టేటట్టు కాకుండా ఇవన్నీ కూడా హార్డ్వేర్ టు హార్డ్వేర్ కాన్ఫిగర్ అయిపోయి ఉంటాయి అన్నమాట.
ఓకే,
ఆ ఆమ్రామ్ మిజైల్ ఇస్ ఎ స్పెసిఫిక్ మిజైల్ F-16. ఆ F-16 అనేది వేస్ట్ ఈ మిజైల్ లేకపోతే కనుక. అది సో ఆ మిజైల్ బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్ అంట. అంటే మీరు వేరే చోటు ఉండి ఇంకో చోటు ఎక్కడికో కొట్టచ్చు, మీకు కనపడని చోటు దూరంలో ఉండే టార్గెట్ని కూడా కొట్టచ్చు అనమాట. వాటి అన్నిటికీ ఏంటంటే సెన్సార్ బేస్డ్ లేకపోతేనేమో జీపీఎస్ తోటి టార్గెట్ చేసేయటం, లేకపోతేనేమో ఇన్ఫ్రారెడ్ తోటి టార్గెట్ చేసేయటం, ఇలాంటివన్నీ స్పెషలైజ్డ్ టెక్నాలజీస్ తోటి ఉంటాయి అనమాట. సో ఆమ్రామ్ మిజైల్ని వదిలి అది పనిచేయలేదు అనేది క్లియర్గా తెలిసింది. ఎందుకంటే ఆమ్రామ్ మిజైల్ హ్యాస్ బీన్
మన వాళ్ళు ఒకటి పట్టుకున్నట్టున్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు, మీరు మా మిజైల్ ప్రయోగించారు అని చెప్పి.
అదే ఆ మిజైలే, అది టార్గెట్ మిస్ అయింది,
మిస్ అయ్యి మనకు దొరికింది, అది
దొరికింది. అదొకటి. రెండోది ఏంటంటే దానికి ఎక్కువ, ఇప్పుడు ఇది పాతది కదా అనుకుంటున్నారు మన MiG-21.
అవును అవును,
ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ లెక్కలో పాతది, అది మాన్యూవరింగ్ వాటిల్కి పాతది ఖచ్చితంగా అనేది. కానీ ఏంటంటే దాన్ని ఈ MiG-21 బైస్ అనేది అప్గ్రేడెడ్ ఎయిర్
ఫైటర్.
దీంట్లో R-73 అని ఒక మిజైల్ ఉంటుంది అనమాట, అది ఇన్ఫ్రారెడ్ మిజైల్. అంటే ఏంటి, వాళ్ళు కనుక అతనికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ F-16 వచ్చినప్పుడు ఈ మిజైల్ కనుక దాని మీద టార్గెట్ చేసేసిన తర్వాత ఇంకా ఆ ప్లేన్ ఎక్కడికి వెళ్ళినా, మన ఈ ప్లేన్ ఎక్కడికి వెళ్ళినా దాన్ని కొట్టితే తీరుతుంది. ఎన్ని వంకర్లు తిరిగినా కొట్టి వస్తుంది ఆ మిజైల్
హీట్ సింకింగ్ లాగా.
అదే ఇట్స్ సీకర్ ఆల్రెడీ అనమాట. సిక్ ఈయన అభినందన్ చేయగలిగింది ఏంటంటే అతని మాన్యూవర్లో అనమాట ఈ మిజైల్ని ఆ పక్కనకు వచ్చిన వాళ్ళు ఒకేసారి 10 F-16s తోటి వచ్చారు.
అవును,
అది 10లో ఒకదానికి ఈయన ఏంటంటే అన్నిటి మధ్యలో ఇరుక్కుపోయాడు, ఏదో ఒకదానికి అన్నట్టు గురి పెట్టాడు. అది హీట్ సీక్ చేసింది ఒక ఏరోప్లేన్. సో ఇంకా కొట్టింది, ఇంకా తర్వాత ఇంకా ఆయన దాన్ని వదిలేశాడు, కొట్టింది. ఈయనేమో కింద పడిపోయింది, ఫ్లైట్ పోయింది, ఈయన పారాట్రూప్లోంచి కింద పడ్డాడు, వాళ్ళకి దొరికిపోయాడు. అదంతా స్టోరీ మనకు తెలుసు. సో ఈ స్టోరీని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ ఎయిర్ చీఫ్ మార్షల్స్ వీళ్ళందరూ చెప్పారు కూడా, ఎలా ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు పాసిబుల్ అనేది అన్నమాట. ఇప్పుడు 1-on-1 అక్కడ ఏ ఏరోప్లేన్స్ లేవు, ఒకటే F-16 ఉంది, ఒకటే MiG-21 ఉంది అనుకోండి. 1-on-1 ఫైట్ జరిగి ఉంటే కనుక ఇవన్నీ జరిగి ఉండేవి కాదు. ఒక్కసారి 10 వచ్చాయి, 10 మధ్యలో ఒకడు ఉన్నాడు, ఏదో ఒక 10లో ఏదో ఒక ఏరోప్లేన్ దొరకచ్చు, అలాంటిది ఒకటి దొరికింది, కొట్టాడు ఆయన. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా అదేదో గొప్ప పని అని చెప్పడానికి కాదు, అది అసలు ఏం గొప్ప పని కాదు, అది ఇట్స్ ర్యాండమ్ హిట్, చేయగలిగాడు ర్యాండమ్గా, దాన్ని సీక్ చేయగలిగాడు, కొట్టాడు అనమాట. అలా అని చెప్పేసి F-16 యొక్క గొప్పతనం పడిపోదు, అలా అని చెప్పి MiG-21 F-16 కంటే గొప్పది అవ్వదు అనమాట. ఇంకోటి ఏంటంటే పైలట్ మాన్యూవరింగ్, పైలట్ టెక్, పైలట్ యొక్క బ్రెయిన్ అవి కూడా ఉంటాయి. ఈ జస్ట్ ఏరోప్లేన్ ఇస్తే సరిపోదు,
పైలట్ కూడా. ఎస్, అది ఆల్వేస్ చెప్తారు, అది ఈ యుద్ధం దాంట్లో మీ ప్లేన్ ఎంత ఇది ఉన్నా కూడా పైలట్ కూడా అంతే స్మార్ట్ పైలట్ ఉంటేనే.
అది హీ బ్రేవ్ పైలట్స్, స్మార్టే కాదు బ్రేవ్, ప్రాణాన్ని లెక్క చేయకుండా వెళ్ళే పైలట్లు ఉండాలి. అది పాకిస్తాన్ వాళ్ళ పైలట్లు ఎవరు ప్రాణాన్ని లెక్క చేయకుండా చేయరు యుద్ధం. ఆ దానికి కావాలంటే మీకు మళ్ళీ స్టోరీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకు అట్లా పాకిస్తాన్ వాళ్ళు ఎవరికి అంత మోటివేషన్ లేదు, చచ్చిపోయే మోటివేషన్.
మరి కానీ వాళ్ళు కూడా ధీటుగానే పోరాడారు కదా చాలాసార్లు.
చాలాసార్లు, ఎన్నిసార్లు పోరాడారండి వాళ్ళు అసలు.
ఇప్పుడు 71 వార్లో కూడా వాళ్ళు
ఓడిపోయారండి, ఎంత తొందరగా, మూడు నాలుగు రోజుల్లో ఓడిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎంతసేపు, వాళ్ళు ఎవరు, వాళ్ళకి నేను ఇందాకే చెప్పా కదా అన్నయ్య తమ్ముడు కథ చెప్పాను, వాళ్ళు ఎంతసేపు తమ్ముడు అన్నయ్యని పెట్టుకుని రావాలని ట్రై చేయటమే తప్పితే వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు. అంటే నేను అలా అని చెప్పి వాళ్ళని అసలు ఎందుకు పనికిరాని వాళ్ళ కింద తీయట్లేదు. వాళ్ళది కూడా పెద్ద ఆర్మీ, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా ప్రొఫెషనలిజం ఉంది వాళ్ళల్లో కూడా. ఐఎమ్ నాట్ బీలిటిలింగ్ దేర్ ప్రొఫెషనలిజం, కానీ మీరు ఒక డిఫరెన్స్ ఆలోచించుకోవాలి. డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్, సొసైటల్ డిఫరెన్స్ చాలా ఉంటుంది ఎప్పుడు అనమాట. వాళ్ళ ఆర్మీ డిఫరెంట్, వాళ్ళ ఆర్మీ ఏంటంటే అనేక క్లాసెస్ ఆఫ్ దేర్ సొసైటీ నుంచి వచ్చింది ఆర్మీ. అంటే ఏంటి, పేదరికంలో ఉండే వాళ్ళు ఉండొచ్చు అందులో, మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, రిచ్ పీపుల్ ఉండొచ్చు, జనరల్స్ వాళ్ళంతా ఆర్మీ. సో ఆర్మీ ఇది వెరీ డిఫరెంట్. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పైలట్స్కి వచ్చేటప్పటికల్లా ఓన్లీ వాళ్ళ కంట్రీలో ఉండి ఫార్మ్ హౌజుల్లో ఉండి లైట్ క్లాసెస్ పీపుల్ యొక్క పిల్లలు మాత్రమే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లలో అవి ఒక టాయ్స్ లాగా వాడుతూ ఉంటారు. అంతేకాని వాళ్ళు వెళ్ళి ఇండియాలో యుద్ధం చేసి ఇండియాతోటి యుద్ధం చేసి చచ్చిపోవాలి అనే కోరిక ఎవరికి లేదు.
అంటే వాళ్ళది కూడా ప్రొఫెషనల్ ఆర్మీ, మీరు మరీ వాళ్ళని తీసిపారేస్తున్నారేమో అనిపిస్తుంది.
కాదు, ఒకప్పుడు, ప్రస్తుతం చాలా మారిపోయింది వాళ్ళది. వాళ్ళ సొసైటీ ఇది వెరీ డివైడెడ్ సొసైటీ వాళ్ళది అనమాట, చాలా ఎక్కువ డివైడెడ్ సొసైటీ వాళ్ళది ఇప్పుడు అనమాట.
సో ఓవరాల్ గా దెర్ ఈజ్ ఏ ఖచ్చితంగా ఆ మిసైల్ మనం కొట్టడము, ఈ తర్వాత పాకిస్తాన్ పైలట్ కూడా ఎజెక్ట్ అయి కింద పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకొని అతన్ని నువ్వు ఇండియనా పాకిస్తాన్ అంటే, నేను పాకిస్తాన్ అంటే కాదు నువ్వు ఇండియన్ అబద్ధాలు ఆడుతున్నావు అని కొట్టారట. పాపం కొట్టితే అతను చనిపోయాడని విన్నా.
అవును, ఆ మాట కరెక్టే. అదే నేను చెప్తాను, ఆ సొసైటీలో ఉన్న డిఫరెన్సే అది చెప్తున్నాను మీకు. మన ఇండియాలో అయితే పాకిస్తాన్ వాడు పడ్డా కూడా కొట్టరు, తీసుకెళ్ళి దగ్గర ఉండే వాళ్ళకి ఇస్తారు, చంపడం అంటే చేయరు.
కావాలంటే దాన్ని ఏమంటారు కదా, గుంజకి కట్టేయడం అంటారు ఏదన్నా,
అది అలాంటిది ఏదైనా చేస్తారు కానీ చంపడం మటుకు చేయరు అలా పడ్డ పైలట్ ని.
సో
చాలా సొసైటల్ డిఫరెన్స్ ఉంది అక్కడ. అవన్నిటితోటి ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్మర్డ్ ఫోర్సెస్ లో ప్రొఫెషనలిజం చాలా తగ్గిపోయింది. మోటివేషన్ లేదు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లాంటి వాళ్ళకి వెళ్ళి యుద్ధం చేసి. ఎందుకంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఎలా చూసుకుంటారంటే, వెనకాల నాకు మా అన్నయ్య లేడు ఇప్పుడు, అది చూసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఇవన్నీ, తెలియక కాదు. వాళ్ళు ఊరికే ఏంటంటే మీడియాని, ఇన్ఫర్మేషన్ని, మిస్ తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటి దే వాళ్ళ యొక్క హానర్ అండ్ రెస్పెక్ట్ని సేవ్ చేసుకుని ఇంకా మా చేతుల్లోనే ఉంది, గ్రిప్ ఉంది మాకు అని చెప్పుకోవటం కోసం చేస్తున్నారు. తప్పితే నిజానికి వాళ్ళ దగ్గర గ్రిప్ లేదు, అయిపోయింది, దట్స్ ఆల్ గాన్.
సో మోర్ దెన్ లైక్లీ F-16ని యా ఐ థింక్ డెఫినెట్లీ కొట్టారు. నెక్స్ట్ మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, లెట్స్ టేక్ ఎ క్విక్ బ్రేక్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఇప్పటి నుంచి, అంటే కొన్ని స్మాల్ సెగ్మెంట్ కింద. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ గబుక్కునే పంపాడు మన పైలట్ అభినందన్ని, వింగ్ కమాండర్ అభినందన్ గారిని. బా ఎంత మంచి వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి, అసలు శాంతి కపోతము పౌరము, డీఎస్కలేట్ చేశాడు దీనివల్ల ఇద్దరి మధ్య గొడవ ఇంకా పైకి వెళ్లకుండా. అదే భారతదేశంలో మోడీ నాయకత్వంలో ఉన్న వాళ్ళంతా అసలు రౌడీలాగా బిహేవ్ చేశారని ఒక నరేటివ్, ఒక చిన్న ఇది మొదలు పెట్టారు ఈ మీడియాలో. దాని గురించి బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాము.
తప్పకుండా.
శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల ఆన్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, March 10, 2019 రికార్డింగ్. బ్రేక్ తీసుకొని కలుద్దాం.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, March 10, 2019 రికార్డింగ్. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ హోస్ట్ భాను, మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు, బ్రేక్ ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. ఇమ్రాన్ ఖాన్ అతను అంటే శాంతి కపోతం అని ఒక పదం వాడా, ఒక హెవీ తెలుగు శాంతి పావురం అని. ఎందుకంటే మన వింగ్ కమాండర్ అభినందన్ గారిని అసలు ఆయన త్వరగా పంపించాడు, సంయమనంతో ప్రవర్తించేసి దీన్ని డీఎస్కలేట్ అవ్వకుండా చేసి, ఇంకా మనం మళ్ళీ కొన్ని ఏరోప్లేన్లు పంపించి వాళ్ళు కొన్ని పంపించి కొట్టుకోకుండా చేశాడు. అసలు ఎంత కొన్ని ఐ థింక్ ఇది మోర్ ఆఫ్ ద లెఫ్ట్ వింగ్ మీడియా అయితే, మీడియా వాళ్ళు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అసలు ఆయన ఓహో ఆహా అన్నారు.
ఇచ్చుకోమండి, నోబెల్ ప్రైజ్ ఇవ్వండి, లేకపోతే ఇంకే ప్రైజ్ ఉంటే ఆ ప్రైజ్ ఇచ్చుకోమని చెప్పండి, వాళ్ళందరూ కలిసి ఇవ్వమనండి ప్రైజులు కూడా కావాలంటే. వీళ్ళు పల్ప్ ఫిక్షన్ అయిపోయిందండి మన మీడియా, చెత్త మీడియా. ఆపరేషన్ చేసినప్పుడే చెప్పింది ఇండియా, వాట్ ఈజ్ మై ఆపరేషన్, వాట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్ అంటే, నాన్ మిలిటరీ నాన్ సివిలియన్ ఓన్లీ టెర్రర్ అసెట్స్ని కొట్టొచ్చాము అని చెప్పింది. సో అభినందన్ వాళ్ళకి దొరికాడు. అభినందన్ దొరికినట్టు వాళ్ళు ఫస్ట్ చేసిన తప్పు పని ఏంటంటే వాళ్ళు పెరేడ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకు ఉన్నది ఒక్కటే, డిసిన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫేక్ నెరేటివ్ని ఉంటే కానీ పాకిస్తాన్కి వాళ్ళ ఆనర్ అండ్ డిగ్నిటీ, వాళ్ళ ఆర్మడ్ ఫోర్సెస్ యొక్క ఆనర్ అండ్ డిగ్నిటీని వాళ్ళు ప్రజలకి చూపించుకోవాలంటే ఇలాంటిది ఏదో చేయాలి. ఎందుకంటే నిజం అయితే మటుకు వాళ్ళని కొట్టేస్తామని తెలుసు, వాళ్ళకి తెలుసు, నిజం ప్రజలకి తెలియదు అక్కడ ప్రజలకి అన్నమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మీడియా ఇవన్నీ ఉపయోగిస్తారు. నేను ఇందాక కూడా చెప్పాను, మీరు పాస్ట్ రికార్డ్స్ వెళ్ళి చదువుకోండి, నేను చెప్పేది ఏది ఫేక్ కాదు ఈ విషయంలో మటుకు. పాస్ట్ రికార్డ్స్ చూసుకోండి, 1965, 1971 వాళ్ళ దేశంలో వాళ్ళు వెళ్ళడితే వాళ్ళు వార్ గెలిచామని చెప్తారు.
అదే అది ఇప్పటికి నాకు అది తట్టుకోలేకపోతున్నా.
1965 వార్ గురించి మాట్లాడితే మీరు గెలవటం అంటే మేము గెలిచేసాం కానీ చెప్తారు వాళ్ళు అనమాట. నేను ఇక్కడ ఎంతమందితో వాళ్ళ మిలిటరీ ఎక్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాడు నవ్వుతాడు 1965 మీరు ఓడిపోయారంటే.
మరి అన్యాయం ఉన్నారు అసలు
అంటే బ్యాచ్ కాదు వాళ్ళ అలా బ్రెయిన్ వాష్డ్ ఇవన్నీ అనమాట. సో ఎనీవే కటింగ్ షార్ట్ దట్ పార్ట్, నేను చెప్పేది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ డిఎస్కలేట్ చేయలేదు, వల్లకాడు లేదు అక్కడ. ఓకే, ఒక పక్కన భయపడుతున్నాడు ఇంకెక్కడ కొడతాడో వచ్చే ఇంకేం కొడతారో వీళ్ళు అని చెప్పి అనమాట.
ఈ రకంగా ఎవరు ఆలోచించట్లేదు అంటే ఆయన
మనకి ఏంటంటే
డిఫెన్సివ్,
ఒక సాహిత్యపరమైన చదవటం మానేసి సితారా స్వాతి చదవటం అలవాటు అయిపోయింది మన జనాభాకి కానీ మన మీడియాకి కానీ.
స్వాతి అనే పత్రిక పేరు విని
అది అనమాట, నీచంలోకి పడి నీచమే వింటూ ఉంటే అట్లానే ఉంటుంది పల్ప్ ఫిక్షన్ కరెక్ట్గా చెప్పాలంటే అది. సో ఎనీవే అవన్నీ మా వాళ్ళని తిట్టడం మనకెందుకు కానీ లేండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకొనివ్వండి. అది రియాలిటీ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మన వాళ్ళ అంబాసిడర్ని పిలిచి మీరు కనుక అభినందన్ని విత్ ఇన్ నెక్స్ట్ దిస్ మెనీ అవర్స్లో మాకు రిటర్న్ ఇవ్వకపోతే వీ విల్ ఫ్లాటన్, మెనీ మెనీ ప్లేసెస్ ఫ్లాటన్ అయిపోతాయి మీ దేశంలో అని చెప్పారు. అది జరిగింది, అది మేము చెప్పాము అని చెప్పి చంకలు కొట్టుకోరు మన ఇండియా వాళ్ళు.
బయటకి ఇవన్నీ చెప్పరు దౌత్యపరంగా. ఈ విషయంలో మన మీడియా కూడా నాకు భలే కోపము. వెస్ట్రన్ మీడియా ఇలాంటివి బయట పిచ్చి పిచ్చిగా మాట్లాడదు.
ఎందుకంటే వాళ్ళందరూ దేని మీద డిపెండెంట్ అంటే ఒక గేమ్ ఉంది ఈ వీటిలో, పర్సెప్షన్ గేమ్ అంటారు. వెస్ట్రన్ మీడియా కానీ ఎప్పుడైనా సరే యుద్ధంలో వెస్ట్రన్ మీడియాస్ ఇంక్లూడింగ్ పాకిస్తానీస్ వీళ్ళందరూ ఏంటంటే ఇండియాలో ఉండే జనాభా పర్సెప్షన్ కనుక గవర్నమెంట్కి అగేన్స్ట్గా తీసుకురాగలిగితే వాళ్ళు గెలిచేసామనుకుంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే ఇండియాలో పబ్లిక్ పర్సెప్షన్ ప్రకారం పాలసీ, ఎస్పెషలీ మిలిటరీ పాలసీలు ఇవన్నీ రన్ అవ్వవు. పబ్లిక్ మొత్తం మిలిటరీకి అగేన్స్ట్గానే మిలిటరీ చేసే పని మిలిటరీ చేసేస్తుంది. ఆ రోజు రాలేదు, ఆ దౌర్భాగ్యపు రోజు ఈ మీడియా ఎంత ట్రై చేసినా, బట్ అలా చేసినా కూడా చేసేస్తుంది. ఓడిపోతున్న వార్ కూడా 1962లో కొన్ని మన మిస్టెప్స్ వలన చైనాతోటి ఆల్మోస్ట్ ఓడిపోతున్న వార్లో కూడా మన సోల్జర్స్ వాళ్ళు ఉన్న ప్లేస్ని వదలకుండా ఇక్కడ చచ్చిపోనైనా చచ్చిపోతా కానీ నేను ఈ భూభాగాన్ని వదలను అని యుద్ధం చేసిన భారత ఆర్మడ్ ఫోర్సెస్ అవి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఉన్న ఆర్మడ్ ఫోర్సెస్ తోటి ఈ పర్సెప్షన్ బ్యాటిల్స్ వాళ్ళు అసలు పట్టించుకోరు కూడా, ఎవరు వినరు ఇవన్నీ. ఇవన్నీ పిచ్చోళ్ళు, ఇదే స్వాతి చదువుకునే వాళ్ళు, సితార చదువుకునే వాళ్ళు చదువుకునే
స్వాతి సితార చాలా రోజులు అయిందండి, ప్రస్తుతం ఉన్న యూత్కి అది తెలియదు అనుకుంటాను అసలు.
లేండి మా చిన్నప్పుడు అవే చచ్చు కవిత్వాలు అనమాట అప్పట్లో.
సో
వీళ్ళు బెదిరించారు. బెదిరించిన తర్వాత రెండో పాయింట్ ఏమైందంటే ప్రపంచం అంతా కూడా చెప్పింది నువ్వు పెరేడ్ చేసేసావు వాడిని, వాడిని ఇవ్వకపోతే కనుక జెనీవా రూల్స్ అన్నిటిని ఉల్లంఘించని వాడివి అవుతావు, వాళ్ళు కొడతారు కూడా గ్యారంటీ, మేమేమి అడ్డుపడం వాళ్ళు కొట్టినప్పుడు, ఈసారి మిజైల్సే ఉపయోగించి కొడతారు, నీకు ఏమేమి అసెట్స్ ఉన్నాయి కౌంట్ చేసుకో అన్ని పోతాయి ఒకేసారి అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఉన్నది ఒకటే శాంతి పావురము అనుకుంటూ వచ్చి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇచ్చేస్తున్నాను అనగానే వీళ్ళందరూ ఇక్కడ ఏంటి మెళ్ళలో డ్రమ్లు వేసుకుని కూర్చున్నారు ఈ పిచ్చి మోకంతా అనమాట, చొంగ కార్చుకుంటూ. చొంగ కాచుకుంటూ డ్రమ్ కూడా ఇచ్చేసాడు ఇమ్రాన్ ఖాన్ నోబుల్ ప్రైజ్, ఇమ్రాన్ ఖాన్ నోబుల్ ప్రైజ్ అని చెప్పి చంకల్ దగ్గర వేసుకున్నారు గుడ్డలు ఇప్పుకుని. అది జరిగింది.
సో బాటమ్ లైన్ అక్కడ మన డిప్లొమాసీ చాలా జరిగింది అండ్ దంచేస్తామని చెప్పారు అనమాట.
ఇంకోటి మీరు మాటిమాటిగా ఒక వర్డ్ అడుగుతున్నారు నన్ను, డిఎస్కలేషన్ డిఎస్కలేషన్.
అవును, డిఎస్కలేషన్ చేశాడు అసలు మోడీ. ఏమో కొడదాము చేద్దాం అంటే ఇతను చాలా పరిణితి చెందిన వాడు లాగా ఉన్నాడు, అనుభవజ్ఞుడు లాగా.
ఈ చెత్తంతా అయిపోయిన తర్వాత అభినందన్ తిరిగి రావటం కూడా అయిపోయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసింది. అది ఎవరైనా విన్నారా? ఏమని చెప్పారు? నో డిఎస్కలేషన్, వీఆర్ స్టిల్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ టెర్రరిస్ట్స్ అంది. వీళ్ళకి కనుక మళ్ళీ టెర్రర్ ఇట్లా 100 మంది కలిసి చోటు ఉన్నారు అనుకుంటే ఇంకొక ఏరోప్లేన్ వేసుకెళ్ళి కొట్టొస్తారు, వాళ్ళు వెనక ఆర్డర్. వీఆర్ ఇన్ కంటిన్యూస్ పర్స్యూట్ ఆఫ్ టెర్రర్ టార్గెట్స్ అని చెప్పారు. అంటే ఏంటంటే ఇండియా ఇస్ ఇన్ ద కంప్లీట్ కంటిన్యూస్ పర్స్యూట్. ఇది డిఎస్కలేషన్ అనేది ఈ మీడియా వాళ్ళు లేకపోతే న్యూస్ పేపర్ల వాళ్ళు రాసుకుంటే రాసుకోవచ్చు. వాళ్ళు కనుక మళ్ళీ మన ఇండియాలో ఉండే పుల్వామాలో పదో వంతు అయినా సరే అలా అని చెప్పి మన బస్టాండ్లో గ్రెనేడ్ వేశారు కదా అని వెళ్ళారు. గ్రెనేడ్ ఏంటది? ఓ పిచ్చోడు ఎవడో జనాల మీద వేసిన గ్రెనేడ్. వాళ్ళు టెర్రరిస్టులు కనుక మన అసెట్స్, మన మిలిటరీ అసెట్స్ని టార్గెట్ చేస్తూ ఇంకొకటి ఏదైనా జరిగినా మళ్ళీ ఇలానే వెళ్ళి కొడతారు. ఇక నుంచి డాక్ట్రిన్ మారిపోయింది. నేను లాస్ట్ టైం చెప్పాను, డాక్ట్రిన్ ఆఫ్ హౌ వి ఎంగేజ్ విత్ పాకిస్తాన్ అనేది మారిపోయింది. సో ఈ డిఎస్కలేషన్లు, శాంతి దూతలు, ఇవన్నీ చెత్త వాగుడు మన మీడియాలో. సో అవన్నీ వాటిల్ని అసలు వింటాం, వేస్ట్,
కంప్లీట్ వేస్ట్.
నేనైతే, నేను కనుక నార్మల్ భారతీయ నాగరికుడిని అయితే నేను చేసేది ఒకటే, ఎయిర్ ఫోర్స్ ఏం చెప్పింది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆర్మీ వాళ్ళు జనరల్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళ బ్రీఫింగ్ లో వాళ్ళు ఏం చెప్పారు, అవి ఒక్కటే వింటా నేను.
ఓకే, సో ఇదంతా మొత్తానికి ఆయన శాంతి పావురం ఏం కాదు అక్కడ వెనక నుంచి.
ఆయన అసలు వేస్ట్ గార్డ్ అండి, ఆయన ఊరికే పొప్పెట్టు,
డమ్మీ. పాకిస్తాన్ లో ఎప్పటికైనా కూడా
ఆటలో అరటిపండు అనేది మీరు విన్నారా చిన్నప్పుడు? అంతే వాడు కూడా, ఆ ఇమ్రాన్ ఖాన్ కూడా.
అంటే యా, ఐ మీన్ ప్రస్తుతానికి ఏదో నలుగురు ఈ ఇండియన్ మీడియా లెఫ్టిస్ట్ మీడియా వల్ల ఆయన పైకి లేపుతున్నారు, కానీ రియాలిటీ ఏంటంటే పాకిస్తాన్ లో వాళ్ళ ఆర్మీ రన్ చేస్తుంది మొత్తం,
వాళ్ళ ఆర్మర్డ్ ఫోర్సెస్ రన్ చేస్తుంది.
ఈ మిగిలిన బ్యాచ్ అంతా ఊరికే ఇప్పుడు ఈయన ఇంకోడు అట్ట ఏదో ఉంటారు, అంటే ఇతను కాకపోతే ఇంకొకటి.
ఒకటి చెప్తున్నా నేను, ఇంత తక్కువ చేసి చెప్పినట్టు అనుకోవచ్చు వాళ్ళ ఆర్మర్డ్ ఫోర్సెస్ ని, అది స్టిల్ ఫార్మిడబుల్ ఆర్మీ. అది ఇప్పుడు ఇట్ ఈస్ డౌన్, డెఫినెట్లీ డౌన్ అండ్ గోయింగ్ డౌన్. ఎందుకంటే ఆ దేశం యొక్క ఈ ఇప్పుడు ఇందాక నుంచి పెద్దన్నయ్య ఇవన్నీ చెప్పానే, వాళ్ళెవ్వరికి ఈ దేశంతో ఇంకా అవసరం లేదు. అవసరాలు పడిపోతున్నప్పుడు వీటిని పట్టించుకోవటం మానేశారు. అది వాళ్ళని వాడిని వాడుకున్నప్పుడు వాడుకున్నారు అన్నమాట. రష్యా మీద చిన్న యుద్ధం చేయించాలి, ఇండియాని పైకి రానివ్వకుండా చేయించాలి, ఇట్లాంటి వాటిలన్నిటికీ వాడుకున్నారు. ఇప్పుడు అవి ఇంకా చేయలేరు, వాళ్ళు చేయటం కూడా కష్టం అన్నమాట. ఆ పాత రోజులు మారిపోయినాయి. అది కష్టం అవుతుంది, నేను చేయి నన్ను వీళ్ళు అందరూ పడేస్తారు, నేను సర్దుకోవాలి కరెక్ట్గా అనే ఒక ప్రెగ్మాటిక్ బుద్ధి ఏమో పాకిస్తాన్కి లేదు. అది ఇంకా పాత రోజుల్లోనే బతకాలని ట్రై చేస్తూ ఉంటుంది. వీళ్ళేమో వాడిని వాడుకున్నాం ఇంకా వాడిని వదిలేయాలి అని ఉంది. కాకపోతే వీళ్ళకి కొంచెం బాధ్యత ఉంది. వీళ్ళకి బాధలు ఏంటంటే ఆ న్యూక్లియర్ వెపన్స్ తోటి యుద్ధం చేసుకుంటే అది కనుక నార్మ్ అయితే వీళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. వేరే థియేటర్స్లో కూడా, వేరే చోట జియోపొలిటికల్గా అది జరగనివ్వకూడదు, అది జరగనివ్వకూడదు అనేది ఒకటి. ఇది స్పిల్ అయ్యి ఇంకెక్కడికి వెళ్తుందో, వాళ్ళ అసెట్స్ దగ్గరికి ఎక్కడికి వస్తుందో అనేది ఇంకో భయం రెండు అన్నమాట. మూడోది ఏంటంటే చైనాకి పెద్ద బాధ ఏంటంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది, సిపిఈసి అని చెప్పి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఏమవుతాయి? బూడిదలో పోసిన పన్నీర్ కింద మారిపోతాయా? ఇట్లాంటి వాటి వలన ఏదో రకంగా పాకిస్తాన్ని కొడితే కొట్టేవు కానీ దాన్ని బతకనీయవయ్యా అని అడుక్కుంటున్నారు వాళ్ళందరూ దేశాన్ని, ఇండియాని. అది నేను అలా బతకనిచ్చటం కొట్టడం నాకేం సంబంధం లేదు, నాకు కష్టం వచ్చిన రోజు మటుకు నేను ఇంకా నేను వాళ్ళని టాలరేట్ చెయ్యను అని చెప్పింది ఇండియా
ప్రపంచానికి. దౌత్యపరంగా తర్వాత అన్ని రకాలుగా ఉంది ఆయన, ఇదంతా పైకి ఏదో ఆయన ఏదో పెద్ద చేశాడని చెప్పుకోవడం కానీ వండర్ఫుల్, సూపర్ అండి. ఈ శాంతి పావురానికి మనము నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అయితే
ఇస్తే ఇవ్వనివ్వండి. అది ఎట్లాగో ఆ నోబెల్ ప్రైజ్ అనే దానికి అసలు విలువ లేని ప్రైజ్ అది అన్నమాట. ప్రతి కోన్కిస్కో ఆ గొట్టంగాడికి ఇచ్చేస్తున్నారు దాన్ని, సో వాడికి కూడా ఇవ్వనివ్వండి ఇంకో గొట్టంగాడికి.
మన మీడియా, ఇంగ్లీష్ మీడియా, తెలుగు మీడియా కూడా ఏదో డబ్బా కొడుతున్నారు. బట్ ఎనీవే దట్స్ వెరీ క్లియర్, వండర్ఫుల్ డిస్కషన్. చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్, ఈ షోలో మార్చి 10, 2019 షోలో ఎన్నికల డేట్లు వచ్చేసాయండి, దాని గురించి మిమ్మల్ని కాస్త రకరకాల ప్రశ్నలతో విసిగిస్తాను. లెట్ అస్ టేక్ ఎ బ్రేక్ అండ్ విల్ కమ్ బ్యాక్. శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, మార్చి 10, 2019 రికార్డింగ్. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.
హాయ్, నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చాము. నేను మీ హోస్ట్ భాను, మనతో పాటు రమణ గారు ఉన్నారు. మార్చి 10, 2019 రికార్డింగ్. సో రమణ గారు, స్ట్రైక్స్ 2, సర్జికల్ స్ట్రైక్స్ 2, తర్వాత F-16 విమానము, తర్వాత మన శాంతి కపోతము. నాకు ఎందుకు కపోతం అన్న పదం నాకు వదలట్లేదు, శాంతి పావురం అనాలేమో అని. ఇప్పుడు ఈ షోలో ముఖ్యం, అతి ముఖ్యమైనది ఏంటంటే ఎన్నికల డేట్లు వచ్చి పడ్డాయి. సో మొట్టమొదటగా ఎన్ని ఫేజులు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మొదలవుతుంది చెప్తారా అది కొంచెం శ్రోతలకి?
మొత్తం కలిపి ఈసారి అండి 7 ఫేజులు, 7 ఫేజెస్లో జరుగుతున్నాయి ఎలక్షన్స్.
7 ఫేజెస్
2019లో అన్నమాట. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఏప్రిల్ 11th.
ఏప్రిల్ 11th అంటే అసలు ఇంకా 4 రోజులే,
కరెక్ట్గా నెల, ఏప్రిల్ 4 రోజులు గ్యాప్ తోటే కదా మన ఎప్పుడు డిక్లరేషన్ జరిగేది మన ఇండియాలో ఎలక్షన్స్ ఏవైనా సరే. ఎందుకంటే ఎలక్షన్స్ డిక్లరేషన్ డేట్, తర్వాత నామినేషన్స్ ఉంటాయి వీటిలన్నిటికి, నామినేషన్స్ తర్వాత విత్డ్రాల్, విత్డ్రాల్ తర్వాత క్యాంపెయిన్ టైము, క్యాంపెయిన్ ఎండింగ్ టైము, ఎలక్షన్ డేటు, ఎలక్షన్ డేట్ తర్వాత 1 డే బఫరు, అవన్నీ ఉంటాయి కదా మరి మనకి. సో అందుకని మన ఈసారి ఎలక్షన్స్ 7 ఫేజెస్ కాకపోతే లాస్ట్ టైం తోటి కంపేర్ చేసుకుంటే, 2014తో కంపేర్ చేసుకుంటే ఒక 2 తక్కువ ఫేజులు జరిగాయి. అప్పుడు 9 ఫేజుల్లో పెట్టారు, ఈసారి 7 ఫేజుల్లో పెట్టారు అన్నమాట.
7 ఫేజులు, ఓకే.
అది సో కొంచెం నెంబర్స్ డిఫరెన్స్ మాట్లాడుకుందాం. టోటల్గా 2014లో ఫస్ట్ ఫేజ్లో 6 సీట్లలో ఎలక్షన్ జరిగింది, 2019లోనేమో 91 సీట్లలో జరుగుతోంది.
ఓకే.
2014లో 2వ ఫేజ్లో 7 సీట్లలో జరిగింది, ఈసారి 2వ ఫేజ్లో 97 సీట్లలో జరుగుతోంది.
సో మొదటి ఫేజ్ 97,
మొదటి ఫేజ్ 91, 2వ ఫేజ్ 97.
97, ఓకే.
3వ ఫేజ్లో 2019లో ఏమో 116 సీట్లలో జరుగుతున్నాయి, అదే 2014లో అయితే 92 సీట్లలో జరిగాయి. 4వ ఫేజ్ ఏమో 2019లో 72 సీట్లలో జరుగుతున్నాయి, 2014లో 5 సీట్లలో జరిగాయి.
ఈ 9లో 5లో 2014లో అనవసరంగా పెట్టినట్టున్నారు అవి. ఎనీవే
అది 2014 మాట్లాడుకుందాం ముందు. అలానే 5వ ఫేజ్లోనేమో ఇప్పుడు ఈసారి 49, 2014లో ఎక్కువ జరిగింది అసలు 5వ ఫేజ్లోనే, 122 సీట్లలో జరిగింది.
సో అక్కడ వాళ్ళు ఓకే
కవర్ చేసుకున్నారు. అప్పుడు ఈసారి 6వ ఫేజ్లోనేమో 19లోనేమో 59, 2014లో 117. అది అట్లానే 2019లో 7వ ఫేజ్ ఆఖరి ఫేజ్ 59, అక్కడ 7వ ఫేజ్లో 89 జరిగాయి. అక్కడ 8వ ఫేజ్లోనేమో 64, 9లో 41 జరిగాయి. అప్పుడు చాలా ఎక్స్టెండెడ్గా జరిగింది నెంబర్ ఆఫ్ డేస్.
ఎందుకు అంటే అప్పుడు అంత, ఇప్పుడు 9 ఫేజ్లు, ఇప్పుడు మనకి 7 కదా,
ఇప్పుడు 7 ఫేజ్లు, అప్పుడు
ఎందుకు 2 తీశారు అంటే ఆ మధ్యలో 5, 6, 4 అని పెట్టినవి బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్ ప్రాబ్లంతోనా?
లాజిస్టిక్స్ అంటే అప్పుడు అప్పుడున్న కొంచెం 2-3 ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే దేశం పురోగమిస్తోంది కాబట్టి. ఒకటి ఏంటంటే సెక్యూరిటీ పరంగా ఇంటర్నల్ సెక్యూరిటీ ఇస్ ప్రెటీ గుడ్ అప్పటికి ఇప్పటికి, అదొకటి ఉండొచ్చు. రెండోది ఏంటంటే రోడ్లు రైళ్ళు ఇవన్నీ బాగా పడ్డాయి కొంచెం అప్పటికంటే. ఇంకా గ్రామీణ రోడ్లు అవి కూడా మంచిగా యాక్సెస్ పెరుగుంటుంది, అందుకని వాళ్ళకి మూమెంట్స్ అవన్నిటికీ అవసరం ఉండకపోవచ్చు, అదొకటి అన్నమాట. ఇంకోటి ఏంటంటే అప్పుడు కొన్ని స్పెషల్ సీట్లు వెరీ వెరీ సెక్యూరిటీ పరంగా చాలా కష్టమైన సీట్లు కొన్ని ఉన్నాయి అప్పుడు అన్నమాట, అదొకటి. ఇంకోటి ఏంటంటే మేజర్ డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి వీళ్ళు చేసింది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక స్టేట్ ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక బెస్ట్ స్టేట్ ఇట్లా ఎక్కువగా ఉన్నది తీసుకుందాం, బీహార్ ఉందనుకోండి. 2014లో ఎంత దారుణం అంటే ఏప్రిల్ 10వ తారీఖున బీహార్లో, అది యాక్చువల్లీ దేశంలో 3వ ఫేజ్, బీహార్లో అప్పుడే మొదటి ఫేజ్ అనమాట, 6 సీట్లలో పెట్టాడు ఎలక్షన్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్ అంటే ఎప్పుడంటే 17వ తారీఖున మళ్ళీ, అదే ఏప్రిల్ 17, 2014లో ఇంకో 7 సీట్లు, అంటే మధ్యలో 3 ఫేజ్లు గ్యాప్.
రాష్ట్రంలో అంత గ్యాప్ కూడా మరి తప్పు కదా అంటే, అది అంటే మూమెంటం కూడా మారుతుంది కదా,
మూమెంటమ్స్ అవన్నీ వస్తాయి. కానీ అప్పుడు అలా పెట్టారు వాళ్ళు అనమాట. ఈసారి ఏం చేశారంటే ఒక్క స్టేట్లో అయినా సరే 7 ఫేజ్లు ఉన్నాయనుకోండి, కన్సెక్యూటివ్ 7 ఫేజెస్లో ఉంటాయి. ఒక స్టేట్లో సపోజ్ 4 ఫేజ్లు ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇలానే మధ్యప్రదేశ్ తీసుకుందాం. మధ్యప్రదేశ్లో 2014లో ఏం చేశారు, ఫస్ట్ 9 సీట్లు పెట్టి తర్వాత ఎప్పటికో ఇంకో 10 సీట్లు పెట్టి ఆ తర్వాత వెంటనే ఇంకో 10 సీట్లకు పెట్టారు, 29 సీట్లు ఉంటాయి అక్కడ. ఈసారి ఏం చేశారంటే లైన్గా 4, లాస్ట్ టైం 3 ఫేజ్లు, ఈసారి 4 ఫేజ్లు, కానీ ఈసారి 4 పక్కపక్కన జరుగుతాయి, 6, 7, 8, 8 అన్నట్టు. ఏ ఒక్క స్టేట్కి కూడా మధ్యలో 2 ఫేజ్లు గ్యాప్ ఇవ్వడం అనేది చేయలేదు. ఏ స్టేట్లో అయినా కంటిన్యూస్గా, ఆ స్టేట్లో ఒకవేళ 2 ఫేజ్లు ఉన్నాయనుకోండి,
వండర్ఫుల్, అది దానివల్ల
పక్కపక్కన ఫేజుల్లో పెట్టేశారు. అంటే వండర్ఫుల్ అంటే నా లెక్కలో మిక్స్డ్ ఫీలింగ్, అసలు మన దేశం ఇంకా పురోగమించి ఇదంతా ఒక రోజులో అయిపోవాలి ఎలక్షన్ అనేది.
అది ఇంకా దానికి మరి ఇంకో టర్మ్ వస్తే మోడీ.
ఇప్పుడు ప్రస్తుతం ఇంకా 7 ఫేజులు ఎలక్షన్ జరుగుతోంది. ఒక స్టేట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ స్టేట్ తీసుకుందాం, ఒక సింగిల్ స్టేట్ వెస్ట్ బెంగాల్లో 42 సీట్లు ఉంటాయి. ఓకే, 42 సీట్లకి ఎలా జరుగుతోంది అని చెప్తే మీకు విచిత్రంగా ఉంటుంది ఇది అన్నమాట. అన్ని 7 ఫేజుల్లోనూ ఎలక్షన్ ఉంది. మొదటి ఫేజ్లో 2 సీట్లు అండి, ఓకే, 2వ ఫేజ్లో 3 సీట్లు, 3వ ఫేజ్లో 5 సీట్లు, 4వ ఫేజ్లో 8, 5లో 7, 6లో 8, 7లో 9, అట్లా కంప్లీట్ అయితే 42 సీట్లు వెస్ట్ బెంగాల్ అన్నమాట. అలానే ఇలాంటిదే ఇంకోటి ఉంది, ఇది కొంచెం పెద్ద స్టేట్ కాబట్టి అనుకోవచ్చు ఓకే అన్నట్టుగా, ఓకే కాదు నా లెక్కలైతే. 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్, ఫస్ట్ ఫేజ్ 8, 2వ ఫేజ్ 8, 3లో 10, 4లో 13, 5లో 14, 6లో 14, 7లో 13 సీట్లు, అలా జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో అన్నమాట. అన్ని 7 ఫేజెస్లోనూ ఎలక్షన్ ఉన్నది వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ 3 స్టేట్లు అన్నమాట. కాకపోతే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికల్లా మారిపోయింది ఈసారి చాలా. తెలుగు రాష్ట్రాలు
ఏప్రిల్లోనే కదా,
అలా కాదు, తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు 2 ఫేజులు మనవి.
ఓకే,
తెలంగాణ 1 ఫేజ్లో ఉండేది, ఆంధ్రప్రదేశ్ 1 ఫేజ్లో ఉండేది. అది తెలంగాణ ఆంధ్ర అనే రీజన్ కాదు, నక్సలైట్ ఏరియాలు 1 ఫేజు, నాన్ నక్సలైట్ ఏరియాస్ 1 ఫేజ్ అని ఉండేది అన్నమాట. ఈసారి ఏం చేశారంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఒకేసారి జరిగిపోతున్నాయి. అది కూడా ఫస్ట్ ఫేజ్లోనే అయిపోతుంది. అంటే 11వ తారీఖు కల్లా రెండు తెలుగు స్టేట్స్లో ఎలక్షన్స్ అయిపోతాయి.
దట్ ఇంక్లూడ్స్ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా
అన్ని అన్నమాట సర్వం.
ఆల్ రైట్,
ఫస్ట్ ఫేజ్లో అయిపోతాయి. దీనికిను క్రితంసారికి తేడా చెప్తాను. క్రితంసారి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 8వ ఫేజ్లో అయినాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ క్రితంసారి. అది అన్నమాట, అంత చాలా తేడా ఉంది ఈసారికి క్రితంసారికి అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో దీనికి తేడా, దీనివల్ల నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అంటే ఏమిటి? ఆ ఫస్ట్ ఫేజ్కి కావాల్సిన క్యాండిడేట్స్ ఎలక్షన్స్, క్యాండిడేట్స్ డిక్లరేషన్లు, విత్డ్రాల్స్ అన్నీ కూడా ఫస్ట్ అయిపోతాయి. అది అన్నమాట.
సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు గబుక్కునే ఇంకా వాళ్ళకి టైం లేదనమాట.
రేపటి నుంచి మొదలు వాళ్ళకి,
వాళ్ళకి ఇంక నిద్ర ఉండదు, పని స్టార్ట్ అయింది వాళ్ళది.
అదే అండి, అది మనం టెక్నికల్గా చెప్పుకోవాలంటే ఈ ఎలక్షన్ ఫేజ్లు అలా క్రియేట్ చేశారు అన్నమాట. కాకపోతే ఇంకొక విషయం కింద మాట్లాడుకోవాలంటే, మనం ఈవెన్ తో 91 సీట్లు ఫస్ట్ ఫేజ్ అన్నారు కదా 11వ తారీఖున. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయ్యేటప్పటికల్లానే అసలు 185 సీట్లకు అయిపోతాయి అన్నమాట. 188 సీట్లలో 543లో 188 సీట్లకి ఎన్నికలు అయిపోతాయి రెండు ఫేజ్, ఫస్ట్ రెండు ఫేజుల్లోనే అన్నమాట. అది సో క్రితంసారి ఏంటంటే ఫస్ట్ రెండు ఫేజులు కలిపి అయ్యేటప్పటికల్లా అయింది 14 సీట్లే.
ఈసారి చాలా,
అది మూడో ఫేజ్. 4వ ఫేజ్ అయ్యేటప్పటికి కూడా అసలు మొత్తం కలిపి 120 సీట్లు కూడా అవ్వలేదు.
సో దీంట్లో నాకు ఒక ప్రశ్న ఉంది మీకు, మరి ఇది అంటే ట్రెండ్
ట్రెండ్స్ అంటే
ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ నుంచి ఇప్పుడు పోస్ట్
అన్ని అయ్యే వరకు బ్యాండ్, ఎగ్జిట్ పోల్స్ ఏవైనా 12వ తారీఖు వరకు ఇవ్వడానికి, 12వ తారీఖు రాత్రి లోపల ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు. అది ఎలక్షన్ కమిషన్ రూల్ అది అన్నమాట.
అది ఏదోటి పెట్టారు అయితే
18వ తారీఖు 7వ ఫేజ్, ఆ 7వ ఫేజ్ రాత్రి లోపల ఇవ్వకూడదు ఎగ్జిట్ పోల్స్.
ఓ ఫెంటాస్టిక్.
అదే ఒకటి ట్విట్టర్లో వాటిల్లో వీటిలో ఎవడో ఒకటి ఏదో ఒకటి ఎగ్జిట్ పోల్ అనే పేరు పెట్టకుండా ట్రెండ్స్ రాసేస్తారు, జనాలకు తెలిసిపోతూ ఉంటాయి అప్పటికే. ప్రైవేట్గా ప్రతి పొలిటికల్ పార్టీకి తెలిసిపోతుంది అయిపోయింది ఇది, ఇంకా తర్వాత దాంట్లో మనం ఎత్తుగా తిరిగినా ఒకటే తిరగకపోయినా ఒకటే ఇట్లాంటివి కూడా తెలిసిపోతూ ఉంటాయి ఎన్నికల్లో.
యా ఐ మీన్ ఇంకా ఎవరో చేసేవాళ్ళు చిన్న చిన్నవి చేస్తూనే ఉంటారు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే,
అందుకే నాకు నచ్చలేదు ఇది ఇన్ని ఫేజ్లు ఎలక్షన్ అనేది.
ఫస్ట్
ఇది డిజిటల్ వరల్డ్, ఎలక్షన్ కమిషన్ ఎన్ని రూల్స్ అయినా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరి వాళ్ళ ప్రైవేట్గా ఎన్నో సంస్థలు ఒపీనియన్ పోల్స్, స్టాటిస్టిక్స్, లేకపోతేనేమో ఎగ్జిట్ పోల్స్లు, డేటా అనలిటిక్స్ ఇవన్నీ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, ఓ ఈ ఎన్నికల్లో ఈసారి ఫస్ట్ ఫేజ్లో బీజేపీ చాలా బాగా కొట్టేసింది.
రైట్, నేను ఇప్పుడు నా ప్రశ్న అదే, ఇప్పుడు మా శ్రోతలకు కూడా డౌట్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో కనుక ఒక పార్టీ బాగా చేసింది అని తెలిస్తే ఇంకో పార్టీకి రెండో ఫేజ్లో వాళ్ళు వర్క్ ఇంకా చేయాలంటే
వాళ్ళు వర్క్ చేయొచ్చు, లేకపోతే వేరే రకాలైనవి అన్ని నెగిటివ్ థింగ్స్ కూడా చేయొచ్చు. అది సో అందుకే చెప్తున్నా కదా, దీనికి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి, వాళ్ళు ఇట్లా ఇన్ని ఎన్ని ఫేజుల్లో ఎన్నికలు పెడుతున్నారు, కానీ అల్టిమేట్లీ దేశం ఎలక్షన్ కమిషన్ను ఫైనల్గా ఒక డెసిషన్కి రావాలి. ఏదో రకంగా దేశం అంతా కలిసి
సింగిల్
డేలో ఎలక్షన్ అయిపోయేటట్టు చేయాలి. లేదా అంత పెద్ద దేశం, ఇంత పెద్ద డెమోక్రసీ ప్రపంచంలో లేదు కాబట్టి వాళ్ళ ఒకటైతే ఉంది, కష్టమైతే ఉంటుంది అంతమంది నీతోటి ఎన్నికల్లో. ఇప్పుడు 90 కోట్ల మంది మన ఎన్నికల టోటల్ ఎన్నికల ఎలక్టరేట్ ఇస్ 90 crores అన్నమాట. ఏ ప్రపంచంలో ఈ దగ్గర దరిదాపులు ఏ దేశం కూడా అంత పెద్ద పాపులేషన్, అంత పెద్ద ఎలక్టరేట్ అసలు లేదు అన్నమాట. సో ఇలాంటివి అన్నప్పుడు ఒక రెండు ఫేజులు పోని మ్యాక్సిమం ఉండాలి, లేదా జోనల్గా ఉండాలి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అలా జోన్ కిందన్నా అయిపోవాలి ఎలక్షన్స్ 4 ఫేజులు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఫేజుల్లోనూ అన్ని ఏరియాల్లో వాళ్ళు ఉంటారు, అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఉంది అనుకోండి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నీ ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో కూడా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నీ ఉన్నాయి.
చూద్దాం అయితే. ఐ మీన్
ఎనీవే అది లాంగ్.
సో దట్ మీన్స్ ఓకే, నెక్స్ట్ ప్రశ్న
చెప్పండి.
మనం అర్జెంటుగా నెక్స్ట్ షోలో మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి గురించి ఒక రివ్యూ వేసుకోవాలనుకుంటా. ఎందుకంటే
తప్పకుండా మనం క్యాండిడేట్స్ కూడా నెక్స్ట్ వారానికే సగం తెలిసిపోతూ ఉంటాయి మనకి.
ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, ఇది ఎగ్జామ్స్ మొదలైతే ఫస్ట్ ఎగ్జామ్ మోస్ట్ ఇంపార్టెంట్ లా ఉంటుంది చూసారా.
అవును,
ఇట్స్ లైక్ యునో వెరీ బిగినింగ్ మనది. అండ్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది
ఒకటి, దాని గురించి కొంచెం లైట్గా ఇప్పుడే మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లోనేమో అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. తెలంగాణలో ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. అంటే తెలంగాణలో ఉండేది 17 సీట్లకి జరుగుతాయి. 17 సీట్లలో ఒక సీట్ ఎట్లాగో ఎంఐఎం గెలిచేస్తుంది, హైదరాబాద్ సీటు తీసేస్తే ఇంకా నిజంగా పోటీ ఉన్నది 16 సీట్లు అన్నమాట. ఆన్ పేపర్ ఎంత మాట్లాడుకున్నా మన్నే కదా గెలిచారు, విపరీతంగా గెలిచారు. కాబట్టి టీఆర్ఎస్ ఇస్ ఫ్రంట్ డ్రైవర్ ఇందులో అన్నమాట. కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ఇట్ విల్ బి ఫైటింగ్ బ్యాక్ టు ద వాల్. ఎందుకంటే వాళ్ళు అన్నయ్య పెద్ద పెద్ద ఓటమిని చవి చూసిన వాళ్ళు, ఉన్నట్టుండి రికవర్ అవ్వలేరు. రికవర్ అవ్వటానికి కూడా వాళ్ళకి ఏం చెప్పుకొని రికవర్ అవుతారు? ఈ 4 నెలల్లో వీళ్ళని ఏం తిట్టగలుగుతారు? టీఆర్ఎస్ ఇది నౌ విన్ అయ్యి ఇప్పుడే ఎలక్షన్ ఎలక్టోరల్ ఇప్పుడే గవర్నమెంట్ ఫారం చేసి ఉంది. ఇది కొత్త కొత్తగా ఉంది మరి. సో దాన్ని నెగిటివ్ ఇప్పుడు పవర్లో ఉన్నవాడిని మీద యుద్ధం చేయటం అంటే వాడు చేసిన తప్పులు చెప్పగలగాలి. తప్పు చేయటానికి కూడా 4 నెలల్లో ఏమున్నాయని పెద్ద విక్టరీ వచ్చింది. 117లో 90 సీట్లు గెలిచారు వాళ్ళు. సో ఆ లెక్కలో అదొకటి. నేషనల్ ఎలక్షన్ కదా అనుకుంటాం. నేషనల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మోడీని లేకపోతే బీజేపీని విమర్శించాలి. ఇక్కడ బీజేపీ అనేది లేనే లేదు, ఇక్కడ ఉంది టీఆర్ఎస్. సో ఇక్కడ ఏం చేస్తున్నా మరి టీఆర్ఎస్దే అవుతుంది. సో కొంచెం డల్, నన్ను అడిగితే తెలంగాణ ఎలక్షన్ ఒక రకంగా చెప్పాలంటే డల్గానే ఉంటుంది. ఇది క్లియర్ కట్గా టీఆర్ఎస్ గెలిచేస్తుంది ఇక్కడ అన్నమాట. ఆన్ పేపర్ చూసుకున్నావు కూడా
అంటే ఒక ఎంఐఎం సీట్ పక్కన పెడితే మిగిలిన స్వీప్ అంటారా.
16లో ఏదైనా క్యాండిడేట్ గొప్పతనం వలన ఒకటో అరో సీటు కాంగ్రెస్ పార్టీకిను, ఒకటో అరో సీటు బీజేపీకి వెళ్ళొచ్చు
అంతే
అంతే. సో ఎంత లేదనుకున్నా 16లో కన్జర్వేటివ్ ఎస్టిమేట్లో కూడా 12 సీట్లు గ్యారంటీగా గెలిచేయచ్చు టీఆర్ఎస్. అది ఒకటి ఎంఐఎం, 12 టీఆర్ఎస్, ఇంకా మిగతా 4 చూడాలి. ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏమైనా లాగ్ కలుగుతుందో, బీజేపీ ఏమైనా ఒకటి రెండు లాగ్ కలుగుతుందో చూసుకోవాలి. మోడీ గారి చామ్ తోటి ఏమైనా ఆయన ఇంకా కరిష్మా తగ్గలేదు కదా. బేస్డ్ ఆన్ ఆల్ ఒపీనియన్ పోల్స్ హీఈస్ పోలింగ్ అట్ 80% అప్రూవల్ రేట్. ఒక పోల్లో 80%, లోవెస్ట్ పోల్లో కూడా 60% ఆయనకి అప్రూవల్ రేట్ ఉంది దేశం మొత్తం. సో ఆ ఇమేజ్ తోటి ఏమైనా ఒకటి అర తెలంగాణలో లాగితే లాగొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అది సముజ్జీవుల్లా ఉంది ప్రస్తుతం. అంటే అటు జగన్, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్. వాళ్ళ పార్టీ పోల్స్ అన్ని ఏమో ప్రస్తుతం చూపిస్తున్న పోల్స్ అన్నీ కూడా జగనే గెలుస్తారు, వాళ్ళ పార్టీ గెలిచేస్తుందని చూపిస్తున్నాయి. సో ఈ ఒపీనియన్ పోల్స్ అన్ని నమ్మే, ఒకవేళ అన్నీ కరెక్ట్ అంతా కరెక్ట్ కాకపోయినా ట్రెండ్ బట్టి చూసుకుంటే ఒక్క ఎలక్షన్ ఒక్క ఒపీనియన్ పోల్ కూడా టీడీపీ గెలుస్తుందని రాలేదు.
చూద్దామండి. అంటే
ఒకటంటే ఒక్క ఒపీనియన్ పోల్, ఒకటంటే ఒక ఒపీనియన్ పోల్ క్లోజ్ ఎలక్షన్ కింద ఇచ్చింది. సో వీటి ప్రకారం చూస్తే మరి అక్కడ కొంచెం ఉత్కంఠంగా జరిగేటట్టుంది ఎలక్షన్ అన్నమాట అక్కడ మటుకు. కానీ అక్కడ కూడా ఇది నేషనల్ ఎలక్షన్లో బీజేపీకి పాత్ర లేదు ఈసారి కూడా. ఇంకా అక్కడ పార్టీ ఇంకా పుంజుకోలేదు. ఇంకా అసలు వాళ్ళు ఇంకా వాళ్ళ దాన్ని ఏమంటారు ఆర్గనైజేషన్
గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
సో అక్కడ జగన్ గెలవచ్చు, టీడీపీ ఓడిపోవచ్చు, టీడీపీ గెలవచ్చు, జగన్ ఓడిపోవచ్చు. రీజనల్ పార్టీల యొక్క పోల్స్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంత కాదనుకున్నా, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, నేషనల్ లెవెల్లో బీజేపీ కనుక ఓడిపోతేనే, లేకపోతే ఏ 200 సీట్లు 230 పడిపోతే వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. లేకపోతే వీళ్ళందరూ పవర్లో ఎవరుంటే వాళ్ళతోటి నేను మీరు ఒకటే అంటూ వెళ్తారు.
అది వండర్ఫుల్ అండి. సో నెక్స్ట్ షో, ఎందుకంటే ఇది ఇది చిన్నగా ఏమంటారు దీన్ని, ఒక ట్రైలర్ వదిలేరు. నెక్స్ట్ షోలో మనము ఫేజ్ 1 గురించి కొంత మాట్లాడదాం. మీకు ఇంక్లూడింగ్ మీరు అన్నారు కదా క్యాండిడేట్స్ కూడా నేమ్స్ వస్తే వాళ్ళ పేర్లు, దాని నుంచి మాట్లాడదాం. వండర్ఫుల్ అండి. యాజ్ ఆల్వేస్ శ్రోతలకు మీరు విన్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల March 10, 2019 రికార్డింగ్. నేను మీ హోస్ట్ భాను. మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మాకు ట్విట్టర్లో మైండ్ మీడియా యూ కెన్ డూ దాట్. ఆల్సో మైండ్ మీడియా ఫేస్బుక్ పేజీ గ్రూప్ ఉంది, అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు. అండ్ మా యూట్యూబ్ ఛానల్ ఉంది, youtube.com/myindmedia MYIND MEDIA. రమణ గారి పాత షోలు కూడా అక్కడ ఒక ప్లేలిస్ట్ కింద పెట్టాము. సో లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు రమణ గారు.
తప్పకుండానండి. నమస్కారం.
నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం March 15, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.